பிரிமன் ஆற்று வந்துள்ளார்.
மாக்கு மனசொம்பி நீக்கு மனசில் அஞ்சேத்து நீக்கு சிக்குல் ராவட்டம் எழுது நீ சிக்குல்லோ உண்ணாமன் எவரும் பக்தரிடம் నీకు మనసు లేదు కాబట్టి హాయిగా ఉన్నారు, ఎనిమిది మీద కూర్చున్నట్టున్నారు, మా తిప్పడం మీకేం తెలుస్తాయి? ఏమని అడుగుతున్నాడంటే ఒక భక్తుడు ప్రాక్టికల్గా అడుగుతున్నాడు. వీళ్ళు ఏదో చదువుకుని అడగటం కాదు, వాళ్ళ జీవితానుభవం అది, వాళ్ళ జీవితానుభవం అది. అది నీకు మనసు లేదు అంచేది నీకు చిక్కులు లేవు, మాకు మనస్సు ఉంది అంచేది మాకు చిక్కులు ఉన్నాయి, మా చిక్కులు ఏంటి మీకు తెలియటం లేదు, ఊరికే మీరు చెప్పుకుని పోదు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అని ఒక భక్తుడు భగవాన్ అడిగాడు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే మనస్సు ఉన్నంతకాలం మనస్సే ఒక సమస్య, మనస్సు ఉన్నంతకాలం సమస్యలు కూడా ఉంటాయి. అసలు మనస్సే చిక్కు, మనస్సుకు చిక్కులు ఉన్నాయంటున్నావు నువ్వు. మనస్సుకు చిక్కులు ఉండటం కాదు, మనస్సే చిక్కు, మనస్సే మాయ, మనస్సే చిరాకు, ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. నువ్వు మనస్సులో మనస్సు చిక్కులు కల్పిస్తానంటున్నావు కానీ అసలు మనస్సే చిక్కు, మనస్సే సమస్య. మనస్సు అనే సమస్య ఉన్నంతకాలం అది అందులోంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. అంచేది మనస్సు ఏం చేస్తుందంటే దాని లోపలికి వెళ్ళటం మానేసి ఏదో సిద్ధాంతాలు కల్పిస్తూ ఉంటుంది. ఆ సిద్ధాంతం అని ఈ సిద్ధాంతం అని కల్పించి ఆ సిద్ధాంతాల చుట్టూరు కూడా తిరుగుతూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళక్కర్లేదు, అదొక మాయ. ఏ యోగం అభ్యసించినా యోగం మనో నిగ్రహానికి సహకరిస్తుంది. ఈ మనో నిగ్రహం ఉన్నవాడు యోగి, మనస్సు నశించిన వాడు జ్ఞాని. యోగం మనో నిగ్రహానికి సహకరిస్తుంది, జ్ఞానం మనస్సును నశింపజేస్తుంది. సరసరణంగా సమాజంలో ఏమనుకుంటున్నారంటే అందరూ భక్తి వల్ల మూఢాచారాలు మూఢనమ్మకాలు వస్తాయి. మనం భక్తి వల్ల మూఢనమ్మకాలు రావు, భయం వల్ల మూఢనమ్మకాలు వస్తాయి. సమాజంలో ఏమనుకుంటున్నారంటే భక్తి కారణమైన మూఢనమ్మకాలకు అని అనుకుంటారు. భక్తి మూఢనమ్మకాలకు కారణం కాదు, భయం మూఢనమ్మకాలకు కారణం. అంటే నువ్వు నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజతత్వాన్ని తెలుసుకోవాలంటే సిద్ధాంతాలు అక్కర్లేదు. ఆ హృదయంలో ఇది ఒక నిజమనదనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి పూర్తిగానే. ఆ విశ్వాసం ఉంటే విశ్వాసే నిన్ను మనస్సు లోపలికి లాక్కుపోతుంది. నీకు అది విశ్వాసం లేకుండా సిద్ధాంతాల చుట్టూరు తిరుగుతున్నావు, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నీ ఎంత నిజం అంటే మనస్సు ఎంత నిజం, మనస్సు కల్పించిన విషయాలు కూడా అంతే నిజం. అంటే నువ్వు భగవంతుని చేరుకోవాలనుకుంటే సిద్ధాంతంతో పని లేదు. నువ్వు నీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవాలంటే సిద్ధాంతంతో పని లేదు. ఏది అవసరం లేదు, నీకు ఏ సిద్ధాంతం అవసరం లేదు, నీకు తపన ఉంటే సరిపోతుంది. ఏ సిద్ధాంతం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నీ చదువుతోటి పని లేదు, ధనంతోటి పని లేదు, కీర్తితోటి పని లేదు, గౌరవంతో పని లేదు, ఏమీ పని లేదు. అది ఎక్స్టర్నల్గా ఏ అవసరం మనకు అక్కర్లేదు. అసలు ఒక పైస ఖర్చు లేదు దీనికి. ఇది లోపల తపన ఉండాలి. సిద్ధాంతాలు కూడా అక్కర్లేదు, ద్వైతం అద్వైతం అని శిష్టం అయితే అది ఈ స్ట్రగుల్ అంతా అక్కర్లేదు. నీకు తపన కనుక ఉంటే, శ్రద్ధ కనుక ఉంటే, భక్తి కనుక ఉంటే నీ లోపల నీ హృదయంలోని నిజం దగ్గరకు నీ వెళతావు. నీ హృదయంలోని నిజం భగవంతుడు అనేవాడు నీ హృదయంలో నిజం రూపంలోనే ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. నీ హృదయంలో సత్యముగా నిజముగా చావులేని వస్తువుగా ఉన్నాడు. అది ఎంత మనం చదువుకున్నా, ఎంత అధ్యయనం చేస్తున్నా, ఎంత ఏదో జపం చేస్తున్నప్పటికీ మనకి దేహానికి ఆత్మకి తేడా తెలియటం లేదు. దేహానికి ఆత్మకి తేడా, దేహం మరణిస్తుంది, ఆత్మ మరణించదు. ఇది అసలు ముందు మనకు అండర్స్టాండింగ్ ముఖ్యం, అవగాహన ముఖ్యం. ఇది ఆత్మ, ఇది చైతన్యం, ఇది దేహం, ఇది మనస్సు అని మనకు అది విభజన ఉండాలి లోపల, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అది వేరు చేసుకునే బుద్ధి ఉండాలి. ఇది ఆత్మ, ఇది చైతన్యం, ఇది దేహం, ఇది మనస్సు, ఇది అహంకారం. మనకు అహంకారం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇది అహంకారము, ఇది మనస్సు యొక్క చేష్ట, ఇది దేహం. ఇది దేహం ముసలైంది, దేహం మరణిస్తుంది. మరణం లేని వస్తువు ఒకటి ఉంది, అది చైతన్యము, అదే ఆత్మ, అదే పారమార్థిక సత్యం అని దానికి దీనికున్న వేరు చేసుకునే శక్తి ఆ తెలివి మనకు ఉండాలి. కేవలం బండతనంగా వచ్చింది కాదు ఇది, ఆ తెలివి, ఆ వివేకం అంటారు దాన్ని, వివేకం అంటారు దాన్ని. ఆ వివేకం ఉండాలి, ఆ తెలివి ఉండాలి, విభజన చేసుకునే తెలివి ఉండాలి. ఇప్పుడు మనం అడిగి కలగొడకుండా దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాం మనం. ఆత్మ మరణించదు, దేహం మరణిస్తుంది. అటువంటిప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది? ఆత్మ మరణించదు, దేహం మరణిస్తుంది. ఆత్మ మరణించినటువంటి ఆత్మ దేహం ఎలా అవుతుంది? ఆ విభజన మనకు చేసనవటం లేదు. అది నేర్చుకుంటే మన హృదయంలో ఉన్న నిజం దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి నీకు అవగాహన శక్తి కనుక నీకుంటే, సిద్ధాంతాలతో పని లేకుండా, బాహ్యమైన ప్రక్రియలతోటి పని లేకుండా, నీ యొక్క నిజాయితీయే నీ స్పష్టత, అంటే నీ బుద్ధిలో ఉన్నటువంటి స్పష్టత, నీకు భక్తిలో ఉన్నటువంటి సరళత, నిష్కామ భక్తి కనుక నీకుంటే, సకామ భక్తి కాకుండా నిష్కామ భక్తి కనుక నీకుంటే, సిద్ధాంతాలతో పని లేకుండా, బాహ్యమైనటువంటి వస్తుజాలంతో, బాహ్యమైనటువంటి మనుషులతోటి పని లేకుండా, నీకు నీ హృదయంలో నిజం, నీ హృదయంలో నిజం చూసావు, ఈశ్వరుడు నీ హృదయంలో ఆత్మగా ఉన్నాడు, చైతన్యముగా ఉన్నాడు, నిజముగా ఉన్నాడు, చావులేని వస్తువుగా ఉన్నాడు, అమృత అమృతత్వంగా ఉన్నాడు, ఉన్నాడు, వాడి స్వరూపమే శాంతి, వాడి స్వరూపమే ఆనందము, వాడి స్వరూపమే ఉండటం, వాడి స్వరూపమే సుఖము. అంటే అక్కడ సుఖం ఉందని నీకు తెలియటం లేదు నీకు, అలా తెలియ చెప్పేవాడే గురువు. సర్వసాధారణంగా శిష్యులందరూ ఏమనుకుంటారంటే, మాకు మంచి గురువు దొరికితే బాగుండును అనుకుంటారు. కానీ గురువు కూడా అలా అనుకుంటాడని మీరు మర్చిపోతున్నారు. నీ భక్తి నిజమైతే, నీ అవగాహన నిజమైతే, ఆ తపన నిజమైతే, ఆ తపన అది నిజమైతే, సిద్ధాంతాలతో పని లేకుండా నీ హృదయంలో నువ్వు ప్రవేశిస్తావు, ఆ మూల తలంపు యొక్క మూలంలోకి వెళతావు, నీకు అమృత అనుభవం కలుగుతుంది. దేహం ఉన్నప్పటికీ నువ్వు చావులేని స్థితిని పొందుతావు. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు నష్టం లేదు అని భగవాన్ చెప్పారు. చెబితే వీడేమంటున్నాడంటే, మీ ఉపదేశం వినటానికి బాగానే ఉంటుందండి, ఆచరించడం కష్టంలాగా ఉంటుంది ఏంటి అని అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, మీ ఉపదేశం వినటానికి బాగానే ఉంటుంది, తను ఆచరించడానికి కష్టంగా ఉంటుంది. వినటానికి బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అలా ప్రారంభించడం, ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు. ప్రారంభించటమే, ఇప్పుడు జప మార్గం ఉందనుకోండి, ఏదో పేరిస్తారో ఆ జపం చేసుకోమంటారు, ఏదో నామం ఇస్తారో దాన్ని జపించుకొని అంటారు. లేదా ధ్యాన మార్గం ఉందనుకోండి, ఏదో వస్తువును చూపిస్తారో మనస్సును అక్కడ పెట్టుకొని అంటారు. ఏదైతే మీరు ఏదైతే మేము నేను అనుకుంటున్నామో, ఏ నేను అయితే నేను నిజం అనుకుంటున్నానో, ఆ నేన్ని మీరు ప్రశ్నించమంటున్నారు, ఆ నేన్ని ప్రశ్నించమంటున్నారు, ఆ నేను అసలు కనిపించనంత దూరం లోపలికి వెళ్ళమంటున్నారు మీరు. అసలు నేనే కనిపించకూడదు అంటున్నారు, అసలు కనిపించకూడదు అట్లది. ఇది మనం సాధన ఎంతవరకు చేయాలంటే, మనకు ఇప్పుడు మనం ఏదైతే నేను అనుకుంటున్నామో, ఆ నేను కనిపించనంత దూరం హృదయంలోకి వెళ్ళాలి. ఏమంటే ఆ నేను దాని మొదలు చూస్తే, దాని మూలం చూస్తే, దాని ఆది చూస్తే అది లేదన్న సంగతి తెలుస్తుంది అటండి. అంత దూరం వెళ్ళటానికే వైరాగ్యం కావాలని, అభ్యాసం కావాలని మనకి భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు. రామకృష్ణ మన నామాలు ఎలా చేసుకుంటున్నాం, అలా నేనెవరినని నేను ఎలా ప్రశ్నించుకుంటా అంటే, మనస్సు బండపారిపోతుంది, మనస్సు బండపారిపోతుంది. అయితే మీరు చెప్పే మార్గం సూటైనదే, సరళమైనదే, నిదానమైనదే. ఎంత సరళమైందో, ఎంత నిదానమైందో, అంత కష్టం కూడా కనిపిస్తుంది అన్నాడు ఈ భక్తుడు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, సూటైన మార్గం నీవే ఒప్పుకుంటున్నావు, అది నిదానమైన మార్గమని, సూటైన మార్గమని నీవే అంగీకరిస్తున్నావు. అన్నిటికల్లా అన్నిటికంటే తేలికైంది కూడా ఈ మార్గానికి. నీకు పుష్పాలు అక్కర్లేదు, అగరవత్తులు అక్కర్లేదు, దీపాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అన్నిటికంటే తేలికైంది కూడా, అన్నిటికంటే తేలికైంది. నువ్వు నీకు ఎందుకు కష్టంగా ఉంటానంటే, నువ్వు కానీ అనేక జన్మల నుంచి నువ్వు ఏదైతే కాదో దాని వెంట పడుతున్నావు. తేలికది కానీ ఎందుకు కష్టం? పూర్వ జన్మల అలవాటును బట్టి నీకు అది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అహంకారం కాకపోయినా దాని వెంట పడుతున్నావు, నువ్వు మనస్సు కాకపోయినా దాని వెంట పడుతున్నావు, దేహం కాకపోయినా దేహం వెంట పడుతున్నావు. అసలు ఇంకోటి చిన్న చిన్న విషయాలు కూడా మనం మిస్ అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలు ఎలా అంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సంతోషం వస్తుంది, అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది. ఎవరికి వస్తుంది సంతోషం? దేహానికి సంతోషం రాదు, దేహానికి దుఃఖము రాదు. ఆ దేహం నేను అనుకుంటున్నాను. దేహానికి ఎవరికైనా సంతోషం వస్తుందంటే, మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చినప్పుడు చూసుకోండి, మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది కదా, ఆ సంతోషం వచ్చినప్పుడు చూసుకోండి ఎవరికి వస్తుంది సంతోషం. దేహానికి సంతోషం రాదు. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి, ఈ దుఃఖం ఎవరికి వస్తుందని మీకు చూసుకుంటే, దీనికి భగవద్గీత చదవక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. మీకు దుఃఖం ఎవరికి వస్తుందని చూసుకుంటే ఎవరికి వస్తుంది? దేహానికి రాదు. దేహానికి దుఃఖము రాదు, దేహానికి సంతోషము రాదు. ఈ గోడ అంతా దేహం అంతే. ఈ గోడకి దుఃఖం లేదు, సంతోషం లేదు. అలాగే ఈ దుఃఖానికి, దేహానికి దుఃఖం లేదు, సంతోషం. మరి దుఃఖం ఎవరికి వస్తుంది, సంతోషం వస్తుంది అంటే ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, ఏ మనస్సు అయితే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, ఏ మనస్సు అయితే దేహం మీద అభిమానం పెంచుకుంటుందో, ఆ మనసుకు దుఃఖం వస్తుంది, సంతోషం వస్తుంది, పొంగుతుంది, కుంగుతుంది. పొంగిపోవటం దానికే, కుంగిపోవటం కూడా దానికి. అప్స్ డౌన్స్ మనస్సులో ఉంటాయి, కానీ చైతన్యంలో చైతన్యం యూనిఫారంగా ఉంటుంది, కానీ దానికి అప్స్ డౌన్స్ ఉండవు. అది కూడా తెలియటం లేదు మనకి. దుఃఖం వస్తుంది ఎవరికి వస్తుంది, దుఃఖం దేహానికి వస్తుంది. దేహానికి దుఃఖం ఏంటి? సంతోషం వస్తుంది దేహానికి, సంతోషం వస్తుంది దేహానికి, సంతోషం ఏంటి? ఇదంతా ఆ తలంపుకే, లోపల ఉన్న తలంపులే, అన్ని తలంపులే. జీవితం అంటే తలంపుల యొక్క సమూహమే జీవితం, అంతకంటే ఏం లేదు. చావు ఒక తలంపు, చావు ఒక తలంపు. ఇప్పుడు మన నిప్పు ఏదైనా, ఎప్పుడైనా తలంపులు వచ్చినాయనుకోండి మనకి, మన నిప్పు చేతి చేతి మీద పడితే చర్మాన్ని ఎలా కాలుస్తుందో, తలంపులు కూడా మన మనస్సును కాలుస్తాయి. లోపల చైతన్యాన్ని ఏమి చేయలేదు, మనస్సును కాలుస్తాయి. ఇప్పుడు మీకు ఎవరి మీద అసూయ ఉందనుకోండి, వాడి జ్ఞాపకం వస్తాడనుకోండి, అసూయ వెళ్ళి మీ మనస్సును కాలుస్తుంది, మానసిక ఆరోగ్యం చెడిపోదు. అలాగే కోపం వచ్చిందనుకోండి, మీకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు కూడా అది కూడా మనస్సును కాలుస్తుంది, మనస్సునే కాలుస్తుంది. అంటే మనస్సులో ఏ వికారం వచ్చినా నిప్పు ఏ విధంగా అయితే మన చర్మాన్ని కాలుస్తుందో, మనస్సులో ఏ వికారం వచ్చినా అది మనస్సునే కాలుస్తుంది. అలా కాల్చడం మొదలు పెడితే మానసిక అనారోగ్యం వస్తుంది. మీకు ఎవరైనా పొగిడారనుకోండి మిమ్మల్ని, మీరు దాంతో తాదాత్యం పొందితే సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే దాంతో తాదాత్యం పొందితే దుఃఖం వస్తుంది. తాదాత్యం లేకపోతే అసలు దుఃఖమే లేదు. తాదాత్యం ఎప్పుడైతే ఆగిపోయిందో మనస్సు కూడా సన్నగిలిపోతుంది, మనస్సు కూడా పలచబడిపోతుంది, నెమ్మదిగా చిరిగిపోతుంది. ఎప్పుడు తాదాత్యం లేకపోతే, ఐడెంటిఫికేషన్ కనుక లేకపోతే చిరిగిపోతుంది. అది నువ్వు ఆత్మవు, దాని వెంటబడటం లేదు. నువ్వు ఏదైతే కాదో దాని వెంటబడుతున్నావు. అక్కడి నుంచి మనస్సుని వెనక్కి లాక్కోవటం కష్టం, కష్టం కష్టం అని నీకు అనిపిస్తుంది. కష్టం కష్టం అని నీకు అనిపిస్తుంది. అది నిజంగా కష్టం కాదు, నీ తలంపులో ఉన్న కష్టం. అది నిజంగా కష్టం కాదు. ఎక్కడ ఉన్నది? నీ తలంపులో ఉంది కష్టం. అక్కడ ఉంది నీ ఆత్మ వెంటబడటం కష్టమే. అంటే నువ్వు ఎవరుగా ఉన్నావో వారి వైపు నీ మనసు తిరగటం లేదు. నువ్వు ఎవరు కాదు, నువ్వు ఎవరుగా లేవో వాటి వైపు మనసు వెళుతుంది. అలవాటు యొక్క వేగం వల్ల ఎలా వెళ్తుంది, నువ్వు కాని విషయాల మీదకి మనసు ఎలా వెళుతుందో, నువ్వు ఏదైతే అవునో దాని వైపుకి నీ మనస్సు అంత వేగంగా వెళితే వస్తువు నీకు దొరకకుండా ఏమవుతుంది, సహజంగానే లభ్యమవుతుంది. నీకు లభ్యం అవటం కాదు, అది లభ్యమయ్యాక తెలుస్తుంది. అదే నువ్వు అనే సంగతి నీకు తెలుస్తుంది. అదే నువ్వు అనే సంగతి నీకు తెలిసాక పూర్వం ఎప్పుడైనా నువ్వు దుఃఖపడితే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను, దుఃఖపడ్డాను, ఎంత తెలివి తక్కువదాన్ని అనుకుంటావు నువ్వు అంటాడు. పూర్వం ఎప్పుడైనా దుఃఖ, నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఆత్మానుభవం కలిగిందనుకోండి, అమృతానుభవం కలిగిందనుకోండి, ఈ రోజున మీరు ఎప్పుడో వారం రోజుల కింద ఏదైనా ఒక విషయం గురించి దుఃఖపడ్డారేదే, మనం దుఃఖపడిపోయి టైం వేస్ట్ చేసుకుని అనవసరంగా దుఃఖపడ్డాం, అందులో దుఃఖపడే విషయం అసలు లేనే లేదు అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? అమృతానుభవం కలిగాక తెలుస్తుంది. తలంపులు లేనిది, అది ఒకటే సత్య వస్తు, ఒకటే తలంపులు లేదు. దానికి అది మటుకు, దానికి మటుకు అది ఉంటుంది, తలంపులు లేకుండా ఉంటుంది. అది ఉంటుంది ఉండటం, కానీ అది ఎలా ఉంటుంది? తలంపులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకునేది కూడా తలంపే. అది అనుకోది, చావులేని వస్తువు నేను చనిపోతున్నాను అనుకోది. ఏం చేద్దా, అది దానికి తలంపే లేదు అసలు. చావులేని వస్తువు నేను చనిపోతున్నానని ఎలా అనుకుంటుంది? దానికి చావు లేదు, శరీరం చనిపోతుంది. శరీరం కూడా నేను చనిపోతున్నానని అనుకోదు. ఏం చేద్దా, జడం అది. శరీరానికి తాను ఉన్నాన సంగతి తనకు తెలియదు. అంటే శ్మశానంలో కాల్ చేసినది ఏది మాట్లాడదు. అంటే శరీరం చనిపోయేటప్పుడు శరీరం అనుకోదు నేను చనిపోతున్నానని. శరీరం చనిపోయేటప్పుడు దేహంతో ఏ మనస్సు అయితే తాదాత్మ్యం చెందుతుందో, ఏ తలంపు అయితే ఈ దేహము నాది అనే, నాది అనే భావన ఈ దేహం మీద ఏ తలంపుకైతే ఉందో, ఆ తలంపు బాధపడుతుంది శరీరం మరణించేటప్పుడు. అంతేకాని శరీరం బాధపడదు. అది విభజన చేసుకోవాలి మనం. అది విభజన చేసుకుంటే పెద్ద కష్టం లేకుండా వస్తుంది. అది అర్థం చేసుకుంటే కష్టం అక్కర్లేదు. అర్థం లేని చదువు వ్యర్థం అంటారు. మనం బాగా అర్థం చేసుకుంటే కష్టం ఉండదు, తేలిక అవుతుంది, మోస్ట్ ఈజీ అవుతుంది మనకి. అది అవగాహనలో ఉంది. అంటే నువ్వు ఎక్కడ ప్రారంభించాలని అడుగుతున్నావు. అసలు ప్రారంభించడానికి ప్రారంభం లేదు, మొదలు లేదు, మధ్య లేదు, మొదలు లేదు, మధ్య లేదు, చివర లేదు. ఎప్పుడు నువ్వే, ఎప్పుడు నువ్వు అదిగానే ఉన్నావు, ఎప్పుడు అదిగానే ఉన్నావు. అయితే నీ తెలివితేటలు ఒకటే సరిపోదు. అది ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. మనకి బ్రహ్మము కావాలి, అన్నీ కావాలి బ్రహ్మము కావాలి. మాకు ఏమీ అక్కర్లేదు, బ్రహ్మము ఒకటే కావాలనుకుంటే వీరు ఎవరిని కోరుకోవటం లేదు, నన్నే కోరుకుంటున్నారని వారు తెలియబడతారంటున్నది ఇక్కడ భగవాన్ చెప్పింది. మనకి అసలు బొత్తిగా భక్తి లేకుండా లేము మనం. అంటే మనకు అన్నీ కావాలి, అన్నీ కావాలి బ్రహ్మం కూడా కావాలి. బ్రహ్మం ఒకటే కావాలని మనం అనుకుంటున్నాం అనుకున్న బ్రహ్మం అనుకుంటుందంటే వీళ్ళకి ఏ గొడవ లేదు, నిరంతరం మన గొడవలోనే ఉన్నారు. మనం తప్పించింది వీళ్ళకి ఒక ఆలోచన లేదు, అవి వీళ్ళకి తెలియపరచకపోతే తెలియబడకపోతే ఎలాగని ఏమనుకుంటుందండి. ఏవి ఏ చింతన లేకుండా ఒక బ్రహ్మమే నాకు కావాలి, అన్నీ కావాలి బ్రహ్మం కూడా కావాలనుకున్న వాడికి బ్రహ్మం తెలియబడ్డటండి. మాకు బ్రహ్మమే కావాలి అని ఎవడైతే అనుకుంటున్నా, నీ గురి నీ లక్ష్యం నీ గోల్ నీ డెస్టినేషన్ దేని మీద అయితే, నీ మనస్సు దేని మీద అయితే ఉందో, అయ్యో వీరు ఏది కోరుకోవటం లేదు, నన్ను తప్పించి దేని మీద వీరి మనస్సు ఉంటుందని వారు అనుకుని వారు ఏం చేస్తారటండి, వారు మీకు తెలియబడతారటండి. కేవలం మీ తెలివితేటల వల్లే తెలియబడరటండి వారు. అంటే మీరు మీ లోపల మీ ఆలోచన, అంటే మీ ఆలోచన ఎలా ఉంది, మీరు దేని మీద ఏం చేస్తున్నారు, అసలు మీ లక్ష్యం ఏంటి, మీ డెస్టినేషన్ ఏంటి, మీ మనస్సు దేని మీద దేహం ఎక్కడున్నా మీ మనస్సు దేని మీద కేంద్రీకరించబడి ఉంది, అది చూసుకో. ఆ బ్రహ్మం మీద కేంద్రీకరించబడుతుంది అనుకోండి, అప్పుడు బ్రహ్మం మీకు ఇప్పుడే, ఎప్పుడో జన్మాంతరంలో కాదు, ఇప్పుడే ఇక్కడే ఇప్పుడే మీకు తెలియబడుతున్నట్టు. అది తెలియబడ్డాక మీకేమనిపిస్తున్నట్టండి, అరే రే ఎంత దుఃఖం పడ్డాం, ఎంత బాధపడ్డాం, ఇదంతా స్వప్నమే అని మీ దుఃఖాన్ని చూసి మీరే బాధపడతారు. మీరే ఇదివరకు అనవసరంగా దుఃఖపడ్డాం, అనవసరంగా టెన్షన్ తెచ్చుకున్నాం, అనవసరంగా బాధపడ్డాం అని మీకేమనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. కానీ మీకు ఏదైనా దుఃఖం అంటే అదంతా ఆనందం కింద మారిపోతుంది. బ్రాహ్మీ స్థితి అటువంటిది. అంటే ఎక్కడ ప్రారంభించాలని అడుగుతున్నావు, ప్రారంభం లేదు అంతం లేదు, అంతటా ఉంది ఆత్మ, అంతటా ఉంది. ఈ మొదలు చివరనే మనస్సుకి సంబంధించిన విషయాలు. ఆత్మ ఎక్కడ ఉంది, లోపలే ఉంది, అది లోపలే ఉంది, నీ హృదయంలో ఉంది, లోపల ఉంది. అయితే దానికి దేహానికి సంబంధం లేదు, దానికి నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుకి దేహానికి సంబంధం లేదు. సంబంధం కనుక ఉంటే శ్మశానంలో దేహం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది. దీనికి వస్తే మీకు స్పష్టం, మీ హృదయంలో అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అది స్పష్టంగా మీకు తెలుస్తూ ఉంటుంది. రమణ మహర్షి గారికి ఏ సిద్ధాంతాలతోటి సంబంధం లేదు. ఎవరైనా అడిగేవారు ఏమంటే మీరు శంకరాచార్య వారు చెప్పేది ఒకటేనని అనుకుంటున్నారని, అంటే ఆయన అన్నారు నా అనుభవాన్ని నేను చెబుతున్నారు. నా అనుభవాన్ని నేను చెప్తుంటే కొంతమంది అనుకుంటున్నారు నా బోధ శంకరుడు బోధ ఒకటేని, అంతేకాని నా అనుభవాన్ని మటుకు నేను తీసి చెబుతున్నాను. అంటే ఆలోచనలో స్పష్టత ఉంది. మనం ఏం చేస్తున్నామంటే శివుణ్ణి అలంకరించడం మానేసి అహంభావాన్ని అలంకరించుకుంటున్నాం. శివుణ్ణి మనం అలంకరిస్తా అంటే అహంభావన తగ్గుతుంది. అహంభావన అలంకరించుకుంటే అంటే శివుడు మనకి దూరం అవుతాడు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన ఏంటంటే ఈ లోకం మనం ఎక్కడ బంధిస్తామంటే రూపబుద్ధి నామబుద్ధి. మన రూపం మర్చిపోతే, మన పేరు మర్చిపోతే ఏమి లేదు, మనకు ఇప్పుడు ఇక్కడే వస్తాం అనుకో. మన బుద్ధి మన పేరు చుట్టూరు తిరుగుతుంది, మన శవం చుట్టూరు మన బుద్ధి తిరుగుతుంది. ఇలా అలవాటు పడింది నీ బుద్ధి, ఇలా అలవాటు పడింది నీ బుద్ధి. ఇప్పుడు నీ దేహం చుట్టూరు నీ పేరు చుట్టూరు తిరుగుతున్న నీ బుద్ధి ఎటువైపు తిరగాలి, సత్యం వైపు ఆత్మ వైపు బ్రహ్మం వైపు తిరగాలి. నువ్వు ఏదిగా ఉన్నావో అటువైపుకి నువ్వు తిరగాలి. అంటే ఇది లోపల జరిగే ప్రక్రియ, ఇది అన్వేషణ అనేది లోపల జరిగే ప్రక్రియ. నీకు తలంపు వస్తుంది, ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి తలంపులకి, ఈ నేనుకు వస్తున్నాయి. నేను కూడా ఒక తలంపే, నేను కూడా ఒక తలంపే, నేను కూడా ఒక తలంపే కాబట్టి గాఢ నిద్రలో అది కూడా నిగిపోతాను. నేను గాఢ నిద్రలో నేను అనే తలంపు ఉండదు. ఏం చేద్దా, అన్ని తలంపులతో పాటు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. ఆ నేను అనే తలంపు అణిగిపోతే దాని మీద ఆధారపడిన ఇతర తలంపులు కూడా అణిగిపోతాయి. అంటే ముందు ఇతర తలంపులకి ఈ నేననే తలంపులకి భేదం మీకు తెలియాలి. కలగొడ పంపకం ఉండకూడదు. ఇప్పుడు మనకి తలంపులు వస్తున్నాయి, నేననే తలంపు ఏంటి, ఇతర తలంపులు ఏంటి, ఆ ఇతర తలంపులకి నేననే తలంపులకు ఉన్న భేదం మీకు తెలిసి ఆ నేననే తలంపున మూల తలంపుని కనుక మీరు పట్టుకుంటే దాని మూలంలోకి తీసిపోతుంది. వేరు బుద్ధి కలిగించింది కూడా మూలతలంపే, వేరు బుద్ధి కలిగించింది కూడా మూలతలంపే. అంటే దేవుడు ఎక్కడున్నాడు, వైకుంఠంలో ఉన్నాడా, కైలాసంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు దేవుడు. భగవాన్ ఏం చెప్పారంటే వైకుంఠంలో ఉన్న దేవుడు కైలాసంలో ఉన్న దేవుడు లోకం ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, ఈ చావు ఎంత నిజమో, ఈ పుట్టుక ఎంత నిజమో, ఈ ముసలితనం ఎంత నిజమో, ఈ రోగాలు ఎంత నిజమో, ఈ శాపాలు ఎంత నిజమో, ఈ వరాలు ఎంత నిజమో, పూర్వజన్మలు ఎంత నిజమో, రాబోయే జన్మలు ఎంత నిజమో, ఈ వైకుంఠంలో ఉన్న నారాయణుడు, కైలాసంలో ఉన్న శివుడు అంతే నిజము. వాళ్ళందరూ వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం కాదు. నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే ఈ మూలతలంపు యొక్క మూలంలోనే ఉన్నాడు. నీ కంట్రోలర్ ఎక్కడున్నాడంటే నీకు నేననే తలంపు ఉంది కదా, నీకు నేననే తలంపు ఉంది. అది అనేక తలంపులు ఉన్నాయి. నేననే తలంపు మొదటి తలంపు. ఆ మొదటి తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఆ మూల తలంపు యొక్క మూలంలోనే ఉన్నాడు. అక్కడ నువ్వు వెతకో, అక్కడ వెతకో కాదని అక్కడ మకాం వేసాడట. లోకం అంతా వెతుకుతాం, అక్కడ వెతకం. ఆయన చేతి ఇక్కడ మన దగ్గరికి రాలి కాదని అక్కడ ఆయన మకాం వేసాడట. దేవుడు ఏం చేశాడు? ఆడు దొంగడు. వీళ్ళు కాశీలో వెతుకుతున్నారు, అరుణాచలంలో వెతున్నారు, రామేశ్వరంలో వెతున్నారు, ప్రపంచం అంతా మక్కాలో వెతుకుతున్నారు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. ఎవడు హృదయంలోకి రాడాడు, ఎవడు హృదయంలో వాడు వెతుక్కోడు, ఎవడు హృదయంలో వాడు అన్వేషణ చేసుకోడు, వాడు మన జోలికి ఎవరు రారు, మనల్ని ఎవరు పట్టుకోరని అక్కడ ఉన్నాడు. అక్కడికి మనం వెళ్ళాలేమో ఆయన పట్టుకో, వెళితే పట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఇంతకీ దుఃఖం ఎవరికి వస్తుంది? దేహానికి రావటం లేదు, చైతన్యానికి రావటం లేదు, బ్రహ్మకి రావటం లేదు. ఎవరికి వస్తుంది దుఃఖం? దేహాభిమానానికి వస్తుంది. అది అర్థం అవ్వాలి మీకు. ఏ తలంపు అయితే నీ దేహం పట్ల అభిమానంగా ఉంటుందో, దేహం పట్ల ఆ దేహాభిమానానికి దుఃఖం వస్తుంది. కానీ దేహానికి రాదు, చైతన్యానికి రాదు. ఇది చైతన్యము, ఇది దేహము, ఇది దేహాభిమానము అని మీకు స్పష్టంగా అవగాహన కావాలి. ఇది కుప్పనూర్చినట్టు నూరిస్తే ఇది రానే రాదు. ఇది ఇప్పుడు ఎవరైనా ఒక ఋషిని అర్థం చేసుకోవడానికైనా మనకు కూడా ఆ ఋషికి ఉన్న స్టాండర్డ్ ఉండాలి. ఒక యోగిని మనం అర్థం చేసుకోవాలనుకోండి, ఆ యోగికి ఉన్న స్టాండర్డు మనకు ఉండాలి, లేకపోతే అవగాహన అవటం కష్టం. మాటలు రోజు చదువుతాం, చదివిన మనకి అవగా శాస్త్రం తన హృదయాన్ని మనకివ్వదు. అన్నిటికంటే నీకు ఏది కష్టంగా ఉందంటే నీ లోపలికి వెళ్ళటం కష్టంగా ఉంది. నీ లోపలికి వెళ్ళటం కష్టంగా ఉంది. మీ ఇంట్లో ఏముందని అడిగితే అంటే నన్ను అడిగితే నేనేం చెబుతానంటున్నాడు భగవాన్. మీ ఇంట్లో ఏముందో నీ చేయాలి కదా, నన్ను అడిగితే మీరు లోపలికి వెళ్ళండి. మీ ఇంట్లో ఏముందో మీరు భగవాన్ అడిగితే అర్థం ఏంటి? మీ ఇంట్లో ఏముందో మీకు తెలియదా? మీ లోపలికి వెళ్తాను నన్ను అడిగితే ఏంటి? మీ లోపలికి వెళ్ళొచ్చు మీరు. మీ ఇంట్లో ఏముందో మీకు తెలియదా? మీకు తెలుస్తూ ఉంటుంది కదా. మీరు భగవాన్ చెప్పాలి మీ ఇంట్లో ఏముందో, భగవాన్ చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో ఏముందో మీకు తెలుస్తూనే ఉంటుంది. అలాగే అసలు మీరు లోపలికి ఆ తపన ఉంటే మీ లోపలికి భగవాన్ చెప్పక్కర్, మీ తపనే లోపలికి తీసుకుపోతుంది. మీ ఇంట్లో ఏముందో చెప్పడానికి గురువు ఉండాలా? గురువు అక్కర్లేదు. మీ ఇంట్లో ఏముందో మీకు తెలుసు. అలాగే మీ హృదయంలోకి వెళ్ళాలని ఆ తపన మీకు ఉంటే ఎవరు మధ్యవర్తులు సహాయం, మధ్యవర్తులు సహాయం అక్కర్లేకుండా మీ హృదయంలోకి తీసుకుపోతుంది. ఆ ఇంటెన్సిటీ, ఆ వేగం, ఆ తపన ఉండాలని. అంటే తడిగుడ్డను మనం పిండుతాం, తడిగుడ్డను పిండినప్పుడు నీళ్లు కింద కారుతాయి. ఆ తడిగుడ్డను ఎలా పిండినప్పుడు ఎలా పిండుతాం? మన మనస్సును అలా పిండాలి. మన మనస్సును అలా పిండితే టెండెన్సీస్ అన్నీ కారిపోతాయి. అది సాధన అంటే ఏం లేదు. తడిగుడ్డను పిండినప్పుడు ఆ నీళ్ళు ఎలా కారిపోతాయి? తడిగుడ్డను పిండుతాం, ఆ నీళ్ళు ఎలా పిండి, మీ మనస్సును కనుక మీరు పిండితే అందులో వాసనలన్నీ కూడా, ఆ టెండెన్సీస్ అన్నీ కూడా కారిపోతాయి. టెండెన్సీ అంటే జీవితం అంటే ఏం లేదు. ఆ లోపల ఉన్న సంస్కారం, కొంతమందికి చదువు ఉంటుంది కానీ సంస్కారం ఉండదు. ఈ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే చదువు లేకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం ఉండాలి. కొంతమందికి చదువు ఉంటుంది, చదువుతో పాటు సంస్కారం ఉండదు. కానీ ఇక్కడ చదువు కంటే ముఖ్యం సంస్కారం. చదువు లేకపోయినా వాడికి సంస్కారం ఉంటే వాడికి అమృతానుభవం కలుగుతుంది. రామకృష్ణుడికి చదువు ఏముంది? కానీ వాడికి లోకానికి గురువు అయ్యాడు. లోకానికి గురువు అయ్యడానికి ఆయనకి ఏమైనా చదువు ఉందా? చదువు లేదు. లోకానికి ఎలా గురువు అయ్యాడు? సంస్కారం. ఆ కపటం లేని జీవితం. బద్ధకస్తులు అని అనుకుంటారంటే ప్రతిదానికి రేపు. ఏమంటే మరి ఎప్పుడు ఏం మాట్లాడతారు, మీరు ఎప్పుడు చేస్తారా పని అంటే రేపు. మరి మీ ఇల్లు ఎప్పుడు జరుపుకుంటారంటే రేపు. నాకు అర్థమవుతుంది. ప్రతిదానికి రేపే. కానీ కర్మయోగి రేపు వస్తుందని అటు నమ్మడట్టండి. అది రేపు వస్తుందో రేపు అనుకుంటున్నాం, రేపు వస్తుందో రాదు అసలు, ఇవన్నీ వేళ చేసేసుకుంటాడు వాడు కర్మ. ఇంకా మనకి ఇంక రోజు రేపే, అది ఎలాగ రాదు అది. ఇంకా రేపు అంటే కర్మయోగి కర్మ బాగా చేయడానికి వర్క్ కల్చర్ బాగా అలవాటు పడినవాడు ఉంది. రేపు కూడా ఉండదట. ఏ రోజు పని రేపు చేసేసుకుంటాడు. రేపు ఉంటే రేపు పని చూసుకుందాం, ఈవేళ పని రేపు చేయటం ఏంటి? అసలు రేపు వస్తుందో రాదో. వాళ్ళు రేపు వచ్చిన రేపటి దాకా మనం జీవించుంటామని చెప్పగలం. వాళ్ళు రేపు వస్తుందనుకో, మన శరీరం ఉండాలి కదా. నిజంగా రేపు వస్తున్నాను కూడా మన శరీరం ఉండాలి కదా రేపు వరకుని. అంటే వాడు ఏం చేస్తాడు కర్మయోగి, వాడు రేపు నమ్మడట, టుమారోని వాడు అసలు టుమారో రాదనుకుంటాడు అట. టుమారోని వాడు నమ్మ టుడే నమ్ముతాడు కానీ టుమారోనే నమ్మడు. మనం కర్మయోగులం కాదు, బద్దకు వస్తున్నాం. అంటే మనకు టుడే అక్కర్లేదు, టుమారో టుమారో కావాలి. మనకి టుడే అక్కర్లేదు మనకి, అంటే పని దొంగలం మనం. ఎవరు మనం? పని దొంగలం. పని దొంగలకి ఇంకా ఎంతసేపు టుమారో పెట్టుకొస్తుంది కదా, ఆ టుమారో గొడవలు ఉంటాం. టుడే టుడే నిజం కానీ టుమారో నిజం కాదు. టుమారో రావచ్చు రాకపోవచ్చు, కాదు వస్తే వచ్చినా మన శరీరం ఉంటుందని గ్యారంటీ లేదు. అంటే సాధన కూడా ఏ రోజు ఏ రోజు సాధన ఆ రోజు చేసుకోవాలి. నేను ఇంటికాడి పని కూడా ఏ రోజు పని ఆ రోజు చేసేసుకోవాలి. అలా కాకుండా రేపు రేపు అంటే ఆ రేపు వస్తుందో రాదో, కాదు వచ్చిన నీ శరీరం అప్పుడు దాకా ఉంటుందో ఉండదో. అంటే ఏ రోజు పని ఆ రోజు చక్క పెట్టుకోవాలి. ఇంటికాడి పని కూడా మీరు ఏ రోజు సాధన ఆ రోజు చేయాలి, ఏ రోజు పూజ ఆ రోజు చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే మీరు పెర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఎప్పుడో పెర్ఫెక్ట్గా ఉందా, ఇంకటి మనకి టైం ఉందో టైం ఉందని అలా అనుకోకూడదు. ఏ రోజు పని ఆ రోజే మీరు చక్కగా చేసుకోవాలి. అది కర్మయోగి యొక్క లక్షణం. అంచేది నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు లోపలే ఉన్నావు. నువ్వు చైతన్యం ఆత్మ, నువ్వే ఎక్కడున్నావు, నువ్వు లోపలే ఉన్నావు. అది ఎంత లోతులో ఉందో అంత లోతుగా నువ్వు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి అక్కడ లేదనుకుంటున్నావు. ఇప్పుడు మనం సాధన చేసేటప్పుడే కొన్ని మహిమలు వస్తాయి, ఊరేగింపులు వస్తాయి, గౌరవాలు వస్తాయి. ఏ మహిమలు రావచ్చు, అనుకున్న పనులు జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ కూడా నిజం కాదు. ఈ పాపులారిటీ కూడా నిజం కాదు, గౌరవం కూడా నిజం. దేహం ఎంత నిజమో గౌరవాలు కూడా అంతే నిజం. ఇవన్నీ నువ్వు ఈ గౌరవాల చుట్టూ తిరిగితే నువ్వు లోపలికి వెళ్ళలేవు. నీకు బ్రహ్మం కంటే లోకం ముఖ్యం, దేహం ముఖ్యము అని అనుకుంటూ ఉంటారనుకోండి, లోపల బ్రహ్మము ఏమనుకుంటుంది అంటే వాళ్ళకే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన ఊరికే మధ్యగనంలో పచ్చల కింద మనం ఉపయోగించుకుంటున్నారు. నీకు అర్థమవుతుందా? వీళ్ళకి మనం తిరిగితే ఏంటి అని అనుకుంటుంది. అది లోపల ఉంది కదా, బ్రహ్మం ఉంది కదా, లోపల బ్రహ్మం ఉంది. అది దాని నిజంగా దాని మీద అది మన అదే తెలుసుకోవాలని మన గురి అంతా మన లక్ష్యం అంతా దాని మీద ఉందో లేదో చూసుకుంటూ ఉంటుంది. అది నిజమైతే వెంటనే నీకు రివీల్ అవుతుంది, నీకు తెలియబడుతుంది. నువ్వు తెలుసుకోలేవు, అది బుద్ధికి ఆబ్జెక్ట్ కాదు. అది అది తెలియబడుతుంది నీకు ఎప్పుడు, నీ బిహేవియర్ని బట్టి అది నీకు తెలియబడుతుంది. నీ బుద్ధి సూక్ష్మతను బట్టి అది నీకు తెలియబడుతుంది. కేవలం నీ తెలివితేటలతో పట్టుకునేది కాదు అది. అంటే నీకు నచ్చకపోవచ్చు. సింపుల్ విషయం, సింపుల్ విషయం ఏంటంటే నీ హృదయంలోకి నీ మనస్సు మినహాయింపు లేకుండా వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఇలా తీర్పులు ఏం చెప్పకుండా, వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు తీర్పులు ఏమి చెప్పకుండా నీకు నిజంగా నీవు సాధన చేసేటప్పుడు ఎవరో నీకు జ్ఞాపకం రాకూడదు. ఇక్కడ భగవాన్ చెప్పే టెక్నిక్ అది. ఎవరో నీకు జ్ఞాపకం రాకూడదంటే నువ్వు అందరి హృదయాల్లో దేవుని చూడాలి. మీ తోడుకోవడం మీద మీకు కోపంగా ఉందనుకోండి, మీరు జ్ఞానాలు కూర్చుంటారనుకోండి, మీ తోడుకోవడం వచ్చి ఎదురుకుండా కూర్చుంటాడు మీ తలంపుడు, ఇంకా మీ దేవుడు ఏమొస్తాడు? అసలు సీక్రెట్ ఏంటంటే మీరు ఆ దేహాన్ని చూడకూడదు, ఆ దేహాన్ని చూడకూడదు, అక్కడ గుణాన్ని కూడా చూడకూడదు. ఏం గుణాన్ని చూడకూడదు, మీరు ఏం చూడాలి? అందరి హృదయంలోనే ఈశ్వరుని చూస్తుండ్రు. అప్పుడు మీకు వికారం రాదు, మీకేం రాదు. అప్పుడు ఏకత్వాన్ని చూసే బుద్ధి కలుగుతుంది. ఒకటే ఉన్నది, ఒకటే. ఆ ఏకత్వాన్ని చూసే బుద్ధి కలిగితే మీరు అందరు ఉన్న వస్తువును అందరి హృదయాల్లోనే ఈశ్వరుని ఎప్పుడైతే మీరు చూడగలుగుతున్నారో అప్పుడు మీకేమవుతుందంటే మీ మనస్సు బాహ్యముఖానికి రాదు. ఆ లోపల ఉన్న వస్తువు తెలిసాక మీకు తెలుస్తుంది, బయట లోపల ఉన్నది, బయట ఉన్నది, అంతటా ఉన్నది, ఒకటైన సంగతి లోపల ఉన్న విషయం తెలిసాక మీకు తెలుస్తుంది. ఇక్కడ లోపల ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే లోపల ఉంది. లోపల బయట అనేది జ్ఞానికి లేదు. జ్ఞానికి ఎలపడా దాపడా లోపల బయట ఏమిటి, జ్ఞానికి లేదు. అజ్ఞానికి ఉంది లోపల బయట. అజ్ఞానికి ఎందుకుంటుందంటే లోపల బయట వాడికి వాడి దేహమే నేను అనుకుంటాడు. వాడి బుద్ధి దేహానికి పరిమితమే ఉంటుంది, వాడి అస్తిత్వం దేహానికి పరిమితమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు లోపల ఉన్నాను అనుకుంటున్నావా, బయట ఉన్నాను అనుకుంటున్నావా? లోపల ఉన్నాను అనుకుంటున్నావా, అంటే నీకు దేవుడు బయట ఉన్నాడని నీకు అనిపిస్తుంది, ప్రపంచం బయట ఉందని నీకు అనిపిస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న బ్రహ్మమును నీకు ప్రత్యక్షమైందో ఈ జీవుడు ఈ దేవుడు లోకము ఆ బ్రహ్మం మీద ఉన్న బొమ్మలు ఎన్ని షాడోస్ ఎన్ని బ్రహ్మమేందు కల్పింపబడ్డాయి. ఇప్పుడు సముద్రంలో బుడగలు కల్పింపబడ్డాయి, కెరటాలు కల్పింపబడ్డాయి, నురుగు కల్పింపబడ్డాయి. అలాగే బ్రహ్మములో కల్పింపబడింది మొత్తం లోకమేంటి జీవులేంటి అన్ని బ్రహ్మమేందు కల్పించబడ్డాయి. కల్పించి వదిలేస్తే ఉన్నది ఉన్నట్టు నీకు తెలుస్తుంది. మన మనస్సు కల్పించింది కనుక మనం వదిలేస్తే ఉన్న వస్తువులు ఉన్నట్టుగా మనకి వ్యక్తమవుతుంది. అంటే మనం మనం కల్పించుకున్నదే మనం వదిలేయటం. అటాచ్మెంట్ ఉన్నా ధ్యానం బాగా సాగదు. అటాచ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు ధ్యానం బాగా సాగదు. అటాచ్మెంట్ అంటే ఏంటంటే, ఒక ఆత్మ చైతన్యము దేవుడు కాకుండా దేహాభిమానంతో దేహబుద్ధితోటి మీకు ఏ జీవుడైతే తరచుగా మీకు జ్ఞాపకం రిపీటెడ్గా జ్ఞాపకం వస్తున్నాడో అక్కడ అటాచ్మెంట్ ఉందని అర్థం. ఎక్కడ మీకు రిపీటెడ్గా ఓ తలంపు వస్తుందో అక్కడ అటాచ్మెంట్ ఉందని అర్థం. అటాచ్మెంట్ ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది? సిన్ను తీసుకొస్తుంది. అటాచ్మెంట్ సిన్ను తీసుకొస్తుంది. అటాచ్మెంట్ వల్ల మన స్వరూపానికి దూరం అయిపోతుంది. జ్ఞాన మార్గం అనేది, విచారణ పద్ధతి అనేది కొంతమంది కష్టం అని అనిపించవచ్చు. అంటే ఇందులో కష్టం తేలికని ఏమి లేదు. మనం పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశామో ఆ మార్గం ఈ జన్మల్లో మనకు తేలిగ్గా ఉంటుంది. అది ఒకటి గుర్తు. భగవాన్ చెప్పేది ష్యూరెస్ట్ వే, ఇది ఈజియెస్ట్ వే. ఇది ష్యూరెస్ట్ వే, ఈజియెస్ట్ వే. కానీ ఇది మీ కష్టంగా అనిపించవచ్చు, ఇది మీ కష్టంగా అనిపించవచ్చు. జన్మాంతరంలో మీరు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశారో ఆ మార్గం ఈ జన్మలో తేలిగ్గా ఉంటుంది. భగవాన్ కంపల్షన్ లేదు దానికి. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ఒకటి మిస్ అవ్వద్దు. మీరు ఎందులో అయినా మీరు సిద్ధం అవుతారు. కర్మ మార్గంలో ఈ నేను సిద్ధం అవుతుంది, భక్తి మార్గంలో ఏ నేను సిద్ధం అవుతుంది, మరి అలాగే విచారణ మార్గంలో నేను సిద్ధం అవుతుంది. ఈ నేను ఎక్కడికెళ్ళినా ఈ సిద్ధం అవుతుంది, ఎక్కడికెళ్ళినా సిద్ధం అవుతుంది. అంటే అందుకే భగవాన్ ఏమంటే, మీ దగ్గరికి మేము పన్ను కూడా తీసుకురాలేదు, ఒట్టి చేతులతో వచ్చామని భగవంతుడు ఎవరైనా చెబితే ఏమి తీసుకురాలేదు అంటావు అంటారా, నేనని తెచ్చావు కదా అని ఎవరైనా. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సిద్ధం అవుతుంది, ఏ ఊరు వెళ్ళినా ఈ నేను సిద్ధం అవుతుంది. మీరు ఏ మార్గంలో సాధన చేద్దామని ఏది సిద్ధమవుతుంది? మీరు చప్పిడి తిన్నా అక్కడ నేను ఉంటాను. అవి నేనేం చేస్తున్నానంటే ఈ మధ్యన చప్పిడి తింటున్నానని చెబుతుంది. ఏం చేస్తుందంటే అక్కడ నేను సిద్ధం అవుతుంది, నేను 10 రోజులు చప్పిడి తింటున్నానని చెబుతుంది. అది నీకు అర్థమవుతుంది. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేసినా నేను సిద్ధమవుతుంది. ఆ నేనులోంచి విడుదల, ఏ నేనైతే మీకు రోజు సిద్ధమవుతుందో ఆ నేనులోంచి విడుదల పొందటమే కావలసింది. అదే యోగం యొక్క లక్ష్యం అనే విషయం మీరు మిస్ అయిపోతున్నారు. ఇది ఇక్కడ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా మీ మతం ఏదైనా మీ గురువు ఎవరైనా ఆ ప్రథమ తలంపులోంచి వేరుపడాలి. సహవాసాలను బట్టి తలంపులు మారుతూ ఉంటాయి, జన్మలను బట్టి తలంపులు మారుతూ ఉంటాయి. కానీ ప్రతి జన్మలో వచ్చేది కామన్గా వచ్చేది మూల తలంపు. శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయిన తర్వాత మూల తలంపు అలా ఉంటుంది. మూల తలంపు మళ్ళీ దానికి ఇంకో కొత్త శరీరం వస్తుంది, అదాని పునర్జన్మ అంటున్నాం. కానీ ఇక్కడ శరీరం మారుతుంది కానీ మూల తలంపు అలాగుంది. ఆ మూల తలంపు నువ్వు పరిష్కారం చేసుకునే వరకు నీకు బ్రాహ్మీ స్థితి కలగదు, బ్రహ్మానుభవం కలగదు అర్జున. అది నీ సొంత సమస్య, అది ప్రభుత్వం వారి సమస్య కాదు, అది నీ సొంత సమస్య. అది నువ్వే పరిష్కారం చేసుకోవాలి. నీ మనస్సునే సమస్యనే నువ్వే పరిష్కారం చేసుకోవాలి. అది నీ సొంత సమస్య. అంచేత నువ్వు రెండు అనుకుంటున్నావు, ఒకటే రెండు అనుకుంటున్నావు. ఈ దేవుని చూడాలి, దేవుని చూడాలనుకుంటున్నావు, కానీ ఆ దేవుని చూడాలనుకున్నాను తీసేద్దామని బుద్ధి నీకు కలగటం లేదు. సాధన బాగా చేద్దాం, సాధన బాగా చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఆ సాధన చేసేవాడిని తీయటం నీకు తెలియటం లేదు. నువ్వు సాధన చేసేవాడు ఉంటే సాధన చేస్తావు, ఆ సాధన చేసేవాడిని తీసేస్తే నీకు సాధనతో నీకు పనే లేదు. విడుదల పొందవలసింది మిజ్జానేటిలోంచి విడుదల పొందాలి. అదేం చేస్తుంది? సాధన చేస్తుంది. నేను బాగా సాధన చేస్తున్నానని చెబుతుంది, నేను సాధన బాగా సాధన చేస్తున్నానని చెబుతుంది. కానీ నీ సాధన యొక్క, నీకు సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే, ఏదైతే నేను బాగా సాధన చేస్తున్నానని చెబుతుందో అందులోంచి విడుదల పొందటం నీకు తెలియట్లేదు. అందులోంచి విడుదల పొందాలి. అది ముఖ్యం. మీ సాధకులు అందరూ ఏమనుకుంటారు, మేము చాలా బాగా సాధన చేస్తున్నాం, సాధన బాగా చేస్తున్నాం అంటే అది సాధన చేసేది అదే, నేను బాగా సాధన చేస్తున్నానని చెప్పుకునేది అదే. ఇంకా అందులోంచి ఎలా విడుదల పొందుతావు? మన దైనందిన జీవితంలో ఎక్కువ ఇంటర్ఫీర్ అయ్యేది ఎవరు? ఆ మూల తలంపే ఎక్కువ ఇంటర్ఫీర్ అవుతుంది. ప్రతిదానికి ప్రతి విషయానికి ఇంటర్ఫీర్ అవుతుంది. దాన్ని తీసి నువ్వు పక్కన పెట్టగలగాలి. దేన్ని? ఆ మూల తలంపుని తీసి నువ్వు ఓ పక్కన పెట్టగలగాలి. భగవాన్ చెప్పారు ఒక చోట, నేను ఎవరైనా విమర్శిస్తున్నాడు అనుకో, ఉదాహరణకు చెప్పాడు, వాడు నన్ను విమర్శిస్తున్నాడు అనుకుంటే సరిగ్గా వాడు జైల్లో పడతాను. ఒకవేళ విమర్శ నిజం అనుకో, వాడి విమర్శ యొక్క ప్రభావం నీ మీద ఉండదనుకో అయితే వాడిని మనసులో క్షమించావనుకో, హృదయంలో నువ్వు క్షమించావనుకో, ప్రతీకార వాంఛ లేదనుకో, నీకు వెంటనే ఆ జైల్లోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు, రిలీజ్ అయిపోతావు. నువ్వు రాగం ఉన్నా మనసు బాహ్యముఖానికి వెళుతుంది, ద్వేషం ఉన్నా మనసు బాహ్యముఖానికి వెళుతుంది. అంటే రాగద్వేషాల యొక్క వేగం తగ్గించుకోవాలి. కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవం. ఈ కామక్రోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? రజోగుణంలో నుంచి వస్తున్నాయి. అయితే భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి. ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయగా 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 నీకు సాత్విక బుద్ధి వస్తుంది. ఎప్పుడైతే నీకు సాత్విక బుద్ధి వచ్చిందో అప్పుడు నీకు సత్వస్తు అనుభవంలోకి వస్తుంది. నన్ను ఎవరు అంటున్నారు గురువుతోటి అద్వైతం పనికిరాదా? అద్వైతం అనేది భావనలో ఉండాలి, హృదయంలో ఉండాలి, ఆచరణలో అద్వైతం సాధ్యం కాదు. గురువు పట్ల గౌరవం ఉండవలసిందే, ఆ గ్రాటిట్యూడ్ ఉండవలసిందే. అంచేత అద్వైతం ఎందులో ఉండాలి? భావనలో ఉండాలి. ఎందులో ఉండాలి? అనుభవంలో ఉండాలి. కాబట్టి చివరికి అందరూ ఎవరి మీరైనా ప్రశ్నించుకునే స్థితికి రావలసిందే. నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా అందులో అన్ని మార్గాల్లోనూ నేను ఉంటుంది. కాబట్టి ఈ నేను నువ్వు ప్రశ్నించవలసింది. ఈ నేనుని నువ్వు ప్రశ్నించాలి. ఆ నేను నువ్వు ప్రశ్నించాలి, దాన్ని ఫేస్ చేయాలి, దాని గురించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. ఆ నేననే తలంపు నుంచి, మూల తలంపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకు. దాన్ని ఫేస్ చేయి. ఫేస్ చేస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది, బ్యాక్ అయిపోతుంది. నీకు అర్థమవుతుంది? జాగ్రత్త చూడండి. ఆ మూల తలంపు ఎస్కేపిజం వద్దు. ఇక్కడేంటి ఎస్కేపిజం వద్దు, దాన్ని ఫేస్ చేయడానికి ప్రయత్నం చేయి. దేన్ని? మూల తలంపుని. మూల తలంపుని ఎప్పుడైతే నువ్వు ఫేస్ చేయగలుగుతున్నావో అది ఎక్కడికి వెళుతుంది? విత్డ్రా అవుతుంది. ఏమవుతుంది? ఉపసంహరించబడుతుంది. ఎక్కడికి వరకు? అది ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ వరకు అది ఉపసంహరించబడి అక్కడ అదృశ్యం అవుతుంది. అది భగవాన్ ఇది అందంగా చెప్తారు. ఒక ప్లేటర్ గారు అడిగినప్పుడు, మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి చూసుకోండి, లోపలికి చూసుకోండి అంటారు. లోపలికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళమని, లోపలికి వెళ్ళమంటే ఎంత దూరం వెళ్ళాలని, ఈ మూల తలంపు ఎంత దూరం వెళ్ళాక ఈ మూల తలంపు కనపడకుండా పోతుందో అంత దూరం వెళ్ళు. మనం వెళుతున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో వెనక్కి వచ్చేస్తాం. ఏదో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ జ్ఞాపకం అంటే ఏమిటి? ఏదో జ్ఞాపకం వస్తుంది. ఏదో జ్ఞాపకం వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఎక్కడికి వస్తాం? మనకు ఆ జ్ఞాపకం ఎందుకు వస్తుంది? అంటే కర్మక్షయం పూర్తి అవ్వలేదు కాబట్టి. జ్ఞాపకం ఎందుకు రావాలి? జ్ఞాపకం ఎందుకు రావాలి? ఆ కర్మ క్షయించాలి. మన కర్మ ఖర్చు అయిపోవడం మంచిది. ఇక్కడ ఒక ప్రేటర్ గారు భగవాన్ అడిగారు, నేను దేహాన్ని కాదనుకోండి, మరి నేను కాదని అనుకోవాలి కదా? దేహాన్ని నేను కాదని చెబుతున్నారు మీరు, నేను కాదని అనుకోవాలి కదా? మరి అవునని నేను ఎందుకు అనుకుంటున్నాను? నువ్వు కాదని అనుకుంటే కర్మ ఎవడు అనిపిస్తాడన్నాడు. నువ్వు కాదని అనుకుంటే కర్మ ఎవడు అనిపిస్తాడు? నువ్వు అనుభవించవలసి, నువ్వు కర్మ అనుభవించవలసి ఉంది కాబట్టి నువ్వు కానిదని నువ్వు అవును అనుకుంటున్నావు. కర్మ ఖర్చు అయ్యే వరకు అలా ఏడుస్తూ ఉండమన్నాడు. నీకు ఏదైనా బాకీ ఉందనుకోండి, తీరిపోవటం మంచిది అనుకుంటారా? ఇంకా పెరగటం మంచిది అనుకుంటారా బాకీ? అలాగే కర్మ కూడా ఖర్చు అయిపోవటం మంచిది. నీకు కర్మ ఖర్చు అయిపోయింది అనుకోండి, నీకు కానిదంతో తాదాత్మ్యం పోతుంది. అంటే ఈ మూల తలంపులు చూశారు, శరీరం ఉన్నప్పుడు ఉంటుంది. శరీరం పోయినప్పుడు పోతే మంచిది, పోతుంది అనుకుంటున్నారేమో, పోదు. అది ఎప్పుడు పోతున్నది? ఆ మూల తలంపు ఎప్పుడు పోతుంది? నీకు అమృతానుభవం కలిగినప్పుడు అది పోతుంది. కానీ మీ శరీరం పోయినా, శరీరం పోయవటం వల్ల మూలఫలం పోదు. అంటే మన శరీరం మరణించాక ఎవరు ప్రయాణం చేస్తారు? శరీరం ప్రయాణం చేయదు. ఏది ప్రయాణం చేస్తుంది? మూలఫలం ప్రయాణం చేస్తుంది. శరీరం అగ్నికి ఆహుతి అవ్వకముందే ఈ మూలఫలంపు యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, అంటే మూలఫలంపు మూలంలో ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. అక్కడేముంది? బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మానుభవం కనుక నీకు కలిగితే ఆ బ్రహ్మముకు శరీరం అక్కర్లేదు కాబట్టి నీకు పునర్జన్మ రాదు. ఇది లాజిక్. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. నీకు మూల తలంపు ఉన్నంత కాలం పునర్జన్మ వచ్చి చేరుతుంది. ఎందుకు వచ్చి చేరుతుందో? దేహం లేకుండా ఉండలేదు కాబట్టి. బ్రహ్మముకి ఏది అక్కర్లేదు, వారికి దేహం అక్కర్లేదు. వారికి దేహం అక్కర్లేదు కాబట్టి ఆ బ్రాహ్మీ స్థితిని పొందినప్పుడు నీకు పునర్జన్మ ఉండదు. నువ్వు ఉంటావు కానీ నీకు దేహం ఉండదు. దేహంతో నీకు పని లేదు. ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాడు మామూలుగా ప్రత్యేకంగా ఏం పని చేయటం లేదని మనం అనుకుంటాం. వాడు పని చేస్తున్నాను అనుకో, వాడు ద్వారా పని జరుగుతూ ఉంటుంది. ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాడు నేను చేస్తున్నాను అనుకో, వాడు నేను లేదు అక్కడ. వాడి ద్వారా ఉపాధి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఏం చేత జరుగుతూ ఉంటుంది? ఆ దేహం ఎవరు స్వాధీనంలో ఉంటుంది? ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి వాడు ఈ పని నేను చేస్తున్నాను అనుకోడు, వాడికే తెలియదు. వాడికి ఆ ఉపాధి ద్వారా జరగవలసింది జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారు? ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటే ఏంటంటే, నీ తలంపుతో సంబంధం లేకుండా పని అయిపో. అసలు దాని గురించి ఈ పని అవుతుందని నీ సంకల్పం అక్కర్లేదు, నీ తలంపు అక్కర్లేదు, దాని గురించి ఇది అవ్వాలి అవ్వాలని నువ్వు అనుకోక్కర్లేదు, ఆ పని పూర్తి అయిపోతుంది. దాన్ని ఏమంటారు? ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. నీకు చిక్కులు ఉన్నాయంటున్నావు, నీకు చిక్కులు ఉన్నాయంటున్నావు. నువ్వు ఆత్మవే, ఆత్మకు చిక్కులు లేవు. నీకు ఇప్పుడు ఎందుకు ఇక మళ్ళీ మొట్టమొదటిలోకి వస్తున్నాడు? నువ్వు ఈ చిక్కులు గొడవ గురించి వచ్చింది కదా. నాకు చిక్కులు ఉన్నాయి, మీకు చిక్కులు లేవు, మీరు మాటలు తేలిగ్గా చెబుతున్నారని చెప్తున్నాడు. నా చిక్కులు ఏంటో అర్థం అవటం లేదు మీకు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నీకు చిక్కులు ఉన్నాయంటున్నావు కదా, నువ్వు ఆత్మ కదా, ఆత్మకు చిక్కులు ఉండవే, మరి నువ్వెవడో తెలుసుకో అంటున్నారు. నువ్వు ఆత్మవు, నువ్వు చైతన్యానువు, నీకు చిక్కులు ఉన్నాయంటున్నావు. చైతన్యానికి చిక్కులు ఉండవు, ఆత్మకి చిక్కులు ఉండవు. దానికి ఏమి లేదు, దానికి చావు లేదు, పుట్టుకు లేదు. దానికి ఏమి చిక్కు? నువ్వు ఎవరు? చైతన్యమే. దానికి చిక్కులు లేవు. మరి చిక్కులు ఉన్నాయని చిక్కులు ఉన్నాయంటున్నావు. ఆ చిక్కులు ఉన్నాయి ఎవరికి ఉన్నది ఎవరికో తెలుసుకో. వారు పోతే నువ్వు జ్ఞానం. నాకు చిక్కులు ఉన్నాయి, నీకు చిక్కులు ఉన్నాయని ఎవరు అనుకున్నారు? చిక్కులు ఎవరికి వస్తాయని విచారణ చేసుకో, వారు పోతారు. వారు పోతే నువ్వు జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఏదిగా ఉన్నావు అలా ఉండటమే అజ్ఞానం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేహంగా ఉన్నాం. ఇంకెలా ఉన్నాం? కోపంగా ఉన్నాం, చిరాగ్గా ఉన్నాం, రాగద్వేషాలుగా ఉన్నాం, ఇష్టంగా ఉన్నాం, అయిష్టంగా ఉన్నాం. ఇలా ఉంటున్నాం కదా, ఏదో ఒక రకంగా ఉంటున్నాం, ఏదో రకంగా ఉంటున్నాం. కానీ జ్ఞానం అంటే ఏం లేదు. నువ్వు ఏ వస్తువుగా ఉన్నావో, ఏ సద్వస్తువుగా ఉన్నావో, నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉండటమే బ్రహ్మ జ్ఞానం. అనుకోవటం జ్ఞానం కాదు, అనుకోవటం జ్ఞానం కాదు, అది ఉండటం, అలా ఉండగలగటం జ్ఞానం. అనుకోవటం జ్ఞానం, అనుకుంటే మళ్ళీ మనసు వస్తుంది. అది అనుకోవటం కాదు, ఉండగలగాలి. అలా ఉంటే జ్ఞానం. నీకు మనసుకు పరిమితులు ఉన్నాయి, చైతన్యానికి పరిమితులు లేవు. ఈ పరిమితుల వల్ల నీకు చిక్కులు వస్తున్నాయి. పరిమితులు ఉన్నవాడికి చిక్కులు కానీ పరిమితులు లేనివాడికి చిక్కులు ఏంటో. అంటే మనసుకు పరిమితులు ఉన్నాయి అంటే నీకు చిక్కులు వస్తున్నాయి. నువ్వు మనస్తో తాదాత్మ్యం పొందుతున్నావు. మనస్తో తాదాత్మ్యం పొందుతున్నావు అంటే మనసుకు నీళ్లు పోస్తున్నావు, మనసుకి నీళ్లు పోస్తున్నావు. నువ్వు ఈ మనస్తో తాదాత్మ్యం ఎలా పొందుతున్నావో, నీ స్వరూపంతో తాదాత్మ్యం పొందితే, ఈశ్వరుడితో తాదాత్మ్యం పొందితే ఈ చిక్కులు పోతాయి, హద్దులు పోతాయి. ఈ చిక్కులు పోతాయి, హద్దులు. ఏ వస్తువుకైతే హద్దులు లేవో దాంతో నీకు తాదాత్మ్యం లేదు. ఏ వస్తువుకైతే హద్దులు ఉన్నాయో దాంతో నీకు తాదాత్మ్యం ఉంది, అంచేత నీకు చిక్కులు వస్తున్నాయి. భగవాన్ ఏమంటున్నారంటే, ఈ జ్ఞానం అనేది ఎక్కడ విషయం? లోపల విషయం. అది ఏంటి విషయం? లోపల విషయం, బయట విషయం కాదు. వాచింది నీకు లోపల ఉండాలి. నీకు లోపల ఏ క్షణానికి ఆ క్షణం వాచింగ్ ఉండాలి. నీకు ఏదైనా తలంపు వస్తుందనుకో, కంగారు పడి మాట్లాడుకో. మాట వస్తే ఈ మాట ఎక్కడికి లీడ్ చేస్తుందో ఆలోచించుకోవాలి. తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పని చేస్తాం. అయితే తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అయితే నీకు ఇది లోపల విషయం. ఇది ఏం విషయం? ఇది లోపల విషయం. అంటే నువ్వు లోపల నువ్వు ఎంతవరకు బాగుపడుతున్నావు. కొంతమంది బయటికి బాగానే కనిపిస్తారు, మూలంలో కూలిపోతూ ఉంటారు. ఆవిడ శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా 1000 మంది వెళ్ళొచ్చు, మరణానంతర జీవితం వాళ్ళ పని సున్నా. బయటికి మామూలుగా కనిపిస్తూ ఉంటారు, లోపల మటుకు శుభ్రంగా కూలిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు ఎవరు? ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు ఎవరు వాళ్ళు? అది ఇది బాహ్యమైన విషయం కాదు. ఆ మార్పు నీకు లోపల నుంచి రావాలి. జ్ఞానం లోపల నుంచి ఊరేదే కానీ పైనుంచి పోసేది కాదు. కుంకుడికాయ పులిసిపోయినట్టు బయటకు పోసేది కాదు. ఆ పరివర్తన లోపల నుంచి రావాలి. అయ్యో మనం బాగుపడాలి, మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి, మన హృదయం మనకి విశాలం కావాలి. మనం ఒక్కళ్ళ కోసమే మనం బతుకుతుంటే అది బతుకు కాదు, చావుతోడు సమానం. ఇతరుల కోసం కూడా కొంత బతకగలగాలనే బుద్ధి నీకు లోపల నుంచి రావాలి. కానీ బయట నుంచి ఎలాగొస్తుంది? మానవుడు ఏ మానవుడు అయినా సరే, వాడు అక్కడి కోసం వాడు బతుకుతున్నాడు అనుకోండి, వాడు చచ్చిన వాడితో సమానం అవుతాడు. ఏ మానవుడైనా సరే, వాడు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వాడు ఒక్కడి కోసం వాడు బతుకుతాంటే వాడు చచ్చిన వాడితో సమానం అవుతాడు. వాడు బతుకునేందుకు ఎవరికొకరు దేనికో దానికి ఉపయోగపడాలి కదా. ఏదో ఒక సంస్థకో, లేదా తోటి మానవుడికో ఎంతో కొంత ఉపయోగపడాలి కదా. వాళ్ళని దేనికి ఉపయోగపడరు. నీకు అర్థమవుతుంది? వాడు బతుకున్నా దేనితోడు సమానం? వాడు చచ్చిన వాడితోడు సమానం. దేనితోడు సమానం? చచ్చిన వాడితోడు సమానం. వాడు వాడు ఒక్కడి కోసమే వాడు బతుకుతున్నాడు అనుకోండి, వాడు దేనితోడు సమానం? చచ్చిన వాడితో సమానం. అసలు నీ స్వభావం, మన స్వభావం మనం మార్చుకోవాలి, మన అభివృద్ధిలోకి రావాలి, ఆధ్యాత్మిక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ రావాలి. ఏమండి, త్యాగం వల్ల బలం వస్తున్నట్టు. గాంధీ గారికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మనకంటే సమయంగా ఉంటాడు, మనకంటే తక్కువ తింటాడు. ఎవరు గాంధీ గారు? మీకు అర్థమవుతుందా? అంత బలం ఎలా వచ్చిందంటే త్యాగం ఉన్నవాడికి బలం ఎక్కువ వస్తుంది. ఆ త్యాగం ఉన్న మనిషిని మనం అణిచేయాలి అణిచేయాలి అనుకున్నాను, అనసలేం మనం. ఒకసారి శ్యాంప్రసాద్ ముఖర్జీ గాంధీ గారితో మాట్లాడుతున్నాడు అట్టండి. ఏంటంటే, ఏ పని మంచి పని చేసినా కానీ నాకు చెడ్డది వస్తాం అన్నట్టు శ్యాంప్రసాద్ ముఖర్జీ. మరి అందరూ అమృతం తాగడానికి అందరూ సిద్ధపడుతున్నారు, నువ్వు పొన్ను విషం తాగడానికి సిద్ధపడుతున్నావు, అది ఒక రకంగా ఇది గొప్పే అన్నాడు. అంటే మంచి చేసినా చెడ్డది వస్తుంది అన్నట్టు శ్యాంప్రసాద్. నువ్వు నిజంగా నువ్వు మంచి చేస్తున్నావు, ఇతరులు అనుకోవచ్చు నువ్వు చెడ్డ చేస్తున్నావు అని, ఆ విషం తాగడానికి నువ్వు సిద్ధమవ్వు, దానివల్ల నీకేమి నష్టం లేదు, ఈశ్వరానుగ్రహానికి నువ్వు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడు అవుతావు. ఇప్పుడు నేను మంచి చేసినా నాకు చెడ్డిద్దరు వస్తాం అని అంటున్నాను శ్యాంప్రసాద్ మాటల సందర్భంలో. మరి శివుడు కూడా విషం తాగాడు, శివుడు కూడా విషం తాగాడు. ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు అనుకో, చెడ్డిద్దరు వచ్చినా కానీ కంగారు పడక అలాగే నువ్వు నువ్వు చేసింది మంచి అయినప్పుడు, నీకు ఆ కన్విక్షన్ ఉన్నప్పుడు, నీకు ఆ దృఢమైన భావన ఉన్నప్పుడు, నువ్వు మంచి చేస్తే చెడ్డ వస్తావు అనుకో, చెడ్డలోంచి ఏమొస్తుంది? విషం వస్తుంది. విషం తాగడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు. అప్పుడు కూడా నువ్వు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతావు. ఆ విషయం నువ్వు తాగలిగితే ఇష్టంగా, అయిష్టంగా కాదు ఇష్టంగా తాగలిగితే. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు నీకు ఏం సందేహం లోపల చైతన్యం ఉందా లేదా, ఈశ్వరుడు ఉన్నాడా లేదా, భగవంతుడు ఉన్నాడా లేదా అని మీరు సందేహాలు పెట్టుకోవద్దు. ఉన్నాడు, ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో, భౌతిక హృదయంలో కాదు, ఆధ్యాత్మిక హృదయంలో, మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక హృదయం అంటే మీకు తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ హృదయంలో ఉన్నాడు లోపల. ఇప్పుడు రక్తాన్ని పంపు చేసే గుండెలోంచి మీ తలంపులు రావటం లేదు, ఆధ్యాత్మిక హృదయంలోంచి మీకు తలంపులు వస్తున్నాయి. మూల తలంపు అక్కడి నుంచి వస్తుంది, ఆ మూల తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి. అంటే మూల తలంపు ఆధ్యాత్మిక హృదయంలోంచి వస్తుంది, కానీ ఫిజికల్ హార్ట్లోంచి రావటం లేదు, స్పిరిచువల్ హార్ట్లోంచి వస్తుంది. అక్కడ ఉన్నాడు దేవుడు, హృదయంలో ఉన్నాడు, నీ వెనకాల ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీకు వెనకాల ఉన్నాడు, నీకు కూడా వచ్చేస్తున్నాడు దేవుడు. వెనక్కి చూసి అలవాటు లేక లేడు లేడు అనుకుంటున్నావు. నీకు వెనక్కి చూసి అలవాటు ఏమి లేదు నీకు. ఇలా వెనక్కి చూసి అలవాటు లేకుండా కోట్లాది జన్మలు నీకు పాడు చేసుకున్నావు, వేస్ట్ చేసుకున్నావు. ఈ వెనక్కి చూసి అలవాటు లేదు, వెనకాల నీ వెనకాలే వచ్చేస్తున్నాడు వాడు. ఎక్కడున్నాడు? వెనకాలే వచ్చేస్తున్నాడు. నీకు వెనక్కి చూసుకునే అలవాటు లేదు, లోపల చూసుకునే అలవాటు లేదు నీకు. కానీ ఆ వెనక్కి చూసుకుంటే కనిపిస్తాడైనా, నువ్వు వెనక్కి చూడటం లేదు. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఉన్నవాణ్ణి లేడు 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 అనుకుంటున్నావు. నువ్వు నీ వెనకాలే ఉన్నాడు. నీ ఆ వెనకాలంటే మీ దేహం వెనకాల లేడు, మీ దేహం వెనకాల మీ దేహం నీడ ఉంటుంది. మీ వెనకాల ఉన్నాడు, మీ వెనకాల ఉన్నాడంటే మీ దేహం వెనకాల లేడు, మీ దేహం వెనకాల ఏముంటుంది? మీ నీడ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు ఎక్కడున్నాడంటే నీ అహంభావన వ్యక్తి భావన దొంగనేని భావన వెనకాల ఉన్నాడు. అహంభావన వెనకాల ఉన్నాడు, ఈ దేహబుద్ధి వెనకాలే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీ దేహం వెనకాల లేడు, దేహబుద్ధి దేహాభిమానం ఆ శవబుద్ధి వెనకాలే ఉన్నాడు. నువ్వు వెనక్కి చూడటం లేదు కాబట్టి లేడని నువ్వు అనిపిస్తుంది. నీకు లోచూపు అలవాటు లేదు, వెనక్కి చూడటం నీకు అలవాటు లేదు. అంచేత దేవుడు ఎక్కడున్నాడంటే ఆ దేహభావన అహంభావన అహంభావన ఆ శవబుద్ధి వెనకాలే శివుడు ఉన్నాడు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీకు తెలుస్తుంది. ఆ వెనక చూపు నీకు అలవాటు లేదు, లోచూపు అలవాటు లేదు. అలవాటు లేదని కంగారు పడకు, అది కల్టివేట్ చెయ్యి. లేదు లేదని బాధపడకు, లేని దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అయితే నీ మనస్సుతోటి గ్రహించలేవు, అది మనస్సుతోటి గ్రహించలేవు. మనస్సు ఎక్కడ అణిగిందో అక్కడ తెలియబడుతుంది. చేత్తోడు బత్తగా పట్టుకున్నట్టు నీ మనస్సుతోటి పట్టుకోలేవు దేవుణ్ణి. మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ వస్తువు తెలియబడుతుంది. అంటే ఈ అలవాట్లు ఏం చేస్తాయంటే రిపీట్ చేస్తాయి మనం, అది వాసన కింద పడిపోతుంది. అలవాట్లకి వేగం తట్టుకోగలగాలి, అందుకే యోగం, యోగం ఎందుకంటే అలవాటు యొక్క వేగం తట్టుకోవడానికి. ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, చాలా బాగుంటుంది ఆ మాట. మన నాకు విశాఖపట్నం క్యాన్సర్ ప్రొఫెసర్ గారు ఏదో మాటల సందర్భంలో చెప్పారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. దేవుడు చాలా గొప్పవాడట. ఇది ఎవడు చెప్పాడు? ఒక భక్తుడు చెప్పలేదు, సైంటిస్ట్ చెప్పాడు. ఇది ఒక భక్తుడు చెప్పింది కదా. ఎంత పెద్ద సైంటిస్ట్ అంటే బహుశా అంత పెద్ద సైంటిస్ట్ ఇంతవరకు సృష్టిలో ఎవడు సృష్టిలో రాలేదు. ఏమన్నాడు? దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, దేవుడు ఎంత గొప్పవాడు, మనిషి యొక్క మూర్ఖత్వం కూడా, మనిషి తెలుగు తక్కువతనం కూడా అలాగే ఉంటుంది. అట్లా మనిషి యొక్క మూర్ఖత్వం అంటే, రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు కదా, చదువుకున్న మూర్ఖుడు, చదువులేని మూర్ఖుడు. ఈ చదువుకున్న వాడికి ఆడ మూర్ఖత్వం, చదువుకున్న వాడికి ఆడ మూర్ఖత్వానికి చదువు సపోర్ట్గా ఉంటుంది. చదువుకున్న వాళ్ళనే మూర్ఖత్వం ఉంటుంది, చదువు లేని వాళ్ళనే మూర్ఖత్వం ఉంటుంది. కానీ చదువు వల్ల ఇక్కడ ఇంకో ప్రమాదం ఏంటంటే, ఈ చదువుకున్న చదువు ఆ మూర్ఖత్వానికి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా గొప్ప. తర్వాత మనిషిలో ఉన్న మూర్ఖత్వం కూడా చాలా గొప్పదే. మనిషిలో మూర్ఖత్వం కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేవుడిలో గొప్పతనం ఉంది, మనిషిలో మూర్ఖ, జీవుల్లో మూర్ఖత్వం ఉంది, దేవుడిలో గొప్పతనం. ఈ రెండు మామూలుగా చెప్పి ఇక్కడ చెప్తాను వాడు అందం. దేవుడి గొప్పతనంలో నాకు దేవుడిలో గొప్పతనంలో ఉండొచ్చు లేకపోవచ్చు అంటుంది దేవుడి గొప్పతనంలో, కానీ జీవుడు మూర్ఖత్వంలో నాకు నూటికి నూరుపాడు నమ్మకం ఉందని చెప్తాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎంత అంటే మీరు అందు కూడా ఎంజాయ్ చేయటలేదు, మీరు అందటలేదు భవిష్యత్. అసలు మీరు ఎంజాయ్ చేయటలేదు ఇక్కడ, అది బహుశా అర్థమవుతాం లేదేమో బహుశా అయి ఉండొచ్చు. దేవుడు ఇంకోసారి చెప్తున్నాను, దేవుడిలో గొప్పతనం ఉంది, దేవుడిలో గొప్పతనం ఉంది. మనుషులు జీవుల్లో ఏముంది? మూర్ఖత్వం ఉంది. కానీ ఈయన కట్టండి దేవుళ్ళో గొప్పతనం ఆయనకి నమ్మకం సరిగ్గా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు కానీ డౌట్ ఉందట్టండి. దేవుడు గొప్పవాడై ఉండొచ్చు లేకపోతే గొప్పవాడు కాకపోవచ్చు, అందులో డౌట్ ఉందట్టండి. సందేహం ఎవరికి? ఐన్స్టీన్ గారికి. కానీ మనిషిలో ఉన్న మూర్ఖత్వం మటుకి వీడికి ఈయనకి పూర్తిగా నమ్మకం ఉందట్టండి. అంటే ఏ మనిషి కూడా వాడు మూర్ఖత్వం నుంచి వాడు బయటికి రాడు, అందులోనే చస్తాడని. ఆ మూర్ఖత్వం అనేది దుప్పటితోటే కప్పుకుని ఎలా ఉంటాడని. ఇంకా దుప్పట అక్కర్లేదు ఆడికి, ఆడి మూర్ఖత్వమే ఆడికి దుప్పటండి. మీరు ఎవరు నేను చెప్తున్నాను కానీ మీరు ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు నా కోసం నేను చెప్పుకుంటున్నాను. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, మనస్తోటి గ్రహించేది కాదు, ఎక్కడ మనస్సు అణిగిందో, మనస్సుతోటి గ్రహించేది కాదు, మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ ఆయన తెలియబడతాడు. నీ మనస్సుతోటి పట్టుకునేది కాదు, నీ మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ తెలియ, ఎక్కడ మనస్సు నిశ్చలమైందో, ఎక్కడ మనస్సు నిర్మలమైందో, ఎక్కడ మనస్సు నిర్విషమైందో అక్కడ ఆయన తెలియబడతాడు. అంతేగా నీ మనస్సుతోటి పట్టుకునేది కాదు, నీ మనస్సుతోటి పట్టుకు, నీ మనస్సును అణచడానికి, నీ మనస్సును నిశ్చల స్థితికి తీసుకురావడానికి ఒప్పుకోవు. ఏంటి అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. మన మనస్సును పోగొట్టుకోవడానికి మనం ఒప్పుకోం, దాన్ని రిజెక్ట్ చేయడానికి దాన్ని ఒప్పుకోం. ఇంకా అదే మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి మనం ఇష్టపడము. ఇది ఇది తొలగించుకోలేము, అది తెలియబడదు. ఇది తొలగించుకోలేము, అది తెలియబడదు. అంటే నీకు ఆ వస్తువు తెలిస్తే వస్తువు కేంద్రం కూడా తెలుస్తుంది, అది హృదయంలోనూ ఉంది. అంటే భగవంతుడికి హృదయం అని కూడా ఒక పేరు ఉంది. ఏం చేది భగవంతుడికి హృదయం అనే పేరుందంటే, ఆయన హృదయంలో ఉంటాడు కాబట్టి హృదయవాసి. ఆ ద్రౌపది అడిగింది, కృష్ణ కృష్ణ అని నేను పిలిచాను వస్త్రాలు ఒలిచినప్పుడు దుశ్యాసనుడు, కృష్ణ కృష్ణ అని పిలిచాను, చాలా లేట్ చేసావంటే రావటానికని ద్రౌపది అడిగింది. అడిగితే ద్రౌపదికి కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఏమని పిలిచావు, ద్వారకావాస ద్వారకావాస అని పిలిచావు, నేను ద్వారక నుంచి రావాలి కదా, నువ్వు అలా పిలవకూడదు, హృదయవాస హృదయవాస అని పిలిచి అప్పుడే వాలిపోదును కదా అన్నాడు. నువ్వు పిలవటంలో తప్పసలు అడ్రస్ రాంగ్ అడ్రస్ పిలిచావు నువ్వు, నీ అడ్రస్ రాంగ్ అడ్రస్, నువ్వు ఏమని పిలిచావు నువ్వే చెప్పు, ద్వారకావాస ద్వారకావాస ద్వారకాస అన్నావు, అలా అనకూడదు నువ్వు. హృదయవాస అంటే వెంటనే అక్కడ వాడిపోదు, నువ్వు ద్వారకావాస అన్నావు, మరి ద్వారక నుంచి రావాలి కదా, టైం పడుతుంది కదా. అంటే ఎక్కడున్నాడైనా హృదయవాసి. అందులో కృష్ణుడు భగవద్గీతలో విభూతి యుగంలో కూడా ఏమని చెప్పాడంటే, ఆ సముద్రము నేను, లేదా కుమారస్వాముడు నేను, శంకరుడు నేను, కృష్ణుడు నేను, రాముడు నేను, రావి చెట్టుని నేను, ఇవన్నీ చెప్పి తర్వాత తర్వాత చెప్పాడు. కానీ ముందేం చెప్పాడంటే హృదయంలో ఉన్నవాడు నేనే. అది వదిలేసి ఇంకా రావి చెట్లు, యాభై చెట్లు పట్టుకున్నాం మనం. అది వదిలేసేవాడు, అది వదిలేసామండి. హృదయంలో హృదయంలో ఉన్నానని అది వదిలేసామండి. ఏది కావాలో అది మిస్ అయిపోయామండి. ఏది కావాలో అది మిస్ అయిపోయి ఇంకా రావి చెట్లు చుట్టూరు, యాభై చెట్లు చుట్టూరు తిరుగుతున్నాం. అదే భగవాన్ చెప్తాడు, నువ్వు సుఖం కోరుకోవటంలో పొరపాటు లేదు, అది ఎక్కడుందో నీకు తెలియటం లేదని. నువ్వు సుఖం కోరుకోవటంలో పొరపాటు లేదు, అది ఎక్కడుందో నీకు తెలియటం లేదు. ఓ గడ్డ బ్యూటిఫుల్ అంటే త్యాగరాజు సంకీర్తన లాగేది. ఏది ఎందరో మహానుభావుల సంకీర్తన కింద రండి. మీరు మీరు డిస్పర్స్ ట్రైన్కి వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్ళిపోండి. ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్. I do bow at their feet, I do bow at their feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou were high in the mountain, thou were high in the mountain, thou were grave in the ocean, thou were deep in the river. ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్. దవ్వరు సర్వీస్ టు ద సర్వీస్ఫుల్, దవ్వరు లవ్ టు ద లవ్వర్, దవ్వరు బ్లిస్ టు ద యోగి. ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్, ఓ గడ్డ బ్యూటిఫుల్. ఐ డూ బౌ ఎట్ ద ఫిట్, I do bow at the feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou are green in the forest, thou are green in the forest, thou are grave in the ocean. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. I do bow at the feet, I do bow at the feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou were service to the serviceful, thou were service to the serviceful. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. I do bow at the feet, I do bow at the feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Oh God beautiful, oh God beautiful, oh God beautiful, oh God beautiful. I do bow at the feet, I do bow at the feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou were high in the mountain, thou were high in the mountain, thou were grave in the ocean, thou were deep in the river. Oh God beautiful, oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou were service to the serviceful, thou were love to the lover, thou were bliss to the yogi. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. I do bow at the feet, I do bow at the feet. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. Thou were green in the forest, thou were green in the forest, thou were grave in the ocean. Oh God beautiful, oh God beautiful, oh God beautiful. I do bow at the feet, I do bow at the feet.
ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, దౌవరు సర్వీస్ టు ద సర్వీస్ఫుల్, దౌవరు సర్వీస్ టు ద సర్వీస్ఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్డు బ్యూటిఫుల్. ఐ డూ బౌ ఎట్ ద ఫీట్, ఐ డూ బౌ ఎట్ ద ఫీట్, ఓ గడ్డు బ్యూటిఫుల్, ఓ గడ్ బ్యూటిఫుల్, ఓ గడ్ బ్యూటిఫుల్. శాంతి శాంతి శాంతి. Mm-hmm.